పాపముల మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఉదయకాల సమయమును బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నా. ఈ దినమంతా మా జీవితాలని దృష్టి ఎదుట అంగీకార యోగ్యముగా ఉంచండి. ఉదయకాల సమయంలో కొద్ది సమయం నీ వాక్యమును ధ్యానం చేస్తుంటాడు. నీ వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, సరిచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు ఉచితమైన కృపను బట్టి అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో మనము 13 అధ్యాయాల వరకు మనం ముగించుకోగలిగాం. ఈరోజు మనం 14 అధ్యాయంలోనికి ప్రవేశించడం జరిగింది. వాస్తవానికి 12 అధ్యాయము 14 అధ్యాయంలో పౌలు కృపావరములను గురించి మాట్లాడుతున్నాడు, కానీ మధ్యలో 13 అధ్యాయాన్ని పౌలు యాడ్ చేసి కృపావరములు ఓకే కానీ ఆత్మఫలములు అంతకంటే ప్రాముఖ్యము అని ఒక హెచ్చరికను జారీ చేశాడు. కృపావరములు పొందుకోవడం తప్పు కాదు, అవి అసలు మనం సంపాదించుకునేవి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు తన కృప చొప్పున ప్రతి వానికి పంచి ఇచ్చేవి, ఎందుకంటే సంఘక్షేమాభివృద్ధి కొరకు. మరి ఆత్మ వరములను పొందుకున్నటువంటి మనము ఆత్మఫలములను ఫలించాల్సి ఉన్నది. అందులో ప్రథమమైనటువంటిది ప్రేమ. మీరు అనుకోవచ్చు మీలో ప్రేమ ఉందని, కానీ మీరు అనుకుంటున్న ప్రేమ వేరు, దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రేమ వేరు అని చెప్పని, ఆగాపే సంబంధమైన ప్రేమ, దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రేమ ఎలా ఉంటుంది అని 13 అధ్యాయంలో పౌలు చాలా చక్కటి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఈ 13 అధ్యాయంలో ఉన్నటువంటి ఆ నిర్వచనాన్ని చదివితే మనలో ఏ ఒక్కరిలో కూడా కనీసం 1% కూడా ఈ దైవిక సంబంధమైన ప్రేమ లేదు అని అర్థమైపోతుంది. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అంటే మన జవాబు ఎస్, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. నా పొరుగు వాడిని ప్రేమిస్తున్నానా అంటే ఎస్, నేను ప్రేమిస్తున్నాను. మరి ఇప్పుడు 13 అధ్యాయాన్ని మనం పక్కన పెట్టుకొని 13 అధ్యాయంతో పరిశీలన చేసుకుంటూ మన ప్రేమ ఇలా ఉందా, దేవుని ఎడల కాని మనుషుడి ఎడల కాని అంటే నో, జవాబు నో. కృష్ణందు ప్రభు దేవుని బిడ్డలారా, మనము ప్రథమ ఫలములను ఫలించవలసినటువంటి వారమై ఉన్నాం. అందులో ప్రథమమైనటువంటిది ప్రేమ, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ప్రేమ, అంతం వరకు నిలిచి ఉండేటువంటిది ప్రేమ. ఈ 14 అధ్యాయం 1 వచనంలో పౌలు దాన్ని మరలా కంటిన్యూ చేస్తూ ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి అని మాట్లాడాడు. ఎందుకు ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి అని పౌలు మాట్లాడవలసి వచ్చింది అంటే, అసలు ఆ ప్రేమ ఎలాంటిదో ఆ ప్రేమ మనం కలిగి ఉండడానికి ఎన్ని త్యాగాలు చేయాలో 13 అధ్యాయంలో పౌలు వివరించడం జరిగింది. ప్రేమ అన్నిటినీ తాలుకుంటుందంట, ప్రేమ అన్నిటినీ నమ్ముతుందంట, ప్రేమ అన్నిటినీ నిరీక్షిస్తుందంట, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుందంట, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడదట, ప్రేమ సత్యమునందే సంతోషిస్తుందట. మరి ఆలోచించేయండి, ఇటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలంటే అంత ఈజీ కాదు, దానికి చాలా ప్రయాసపడాలి. ఇంతకు ఇక్కడ ప్రయాసపడటం అంటే ఉద్దేశం ఏంటి? అసలు అలాంటి దైవిక సంబంధమైన ప్రేమ మనం కలిగి ఉన్నాము అనడానికి రుజువేంటి? ఇప్పుడు ఏదైనా సరే ఇది ఒరిజినాలా లేకపోతే డూప్లికేటా అని ఎలా తెలుస్తుంది? పరీక్షించబడ్డం ద్వారా తెలుస్తుంది. పరీక్షించిన తర్వాతే అది డూప్లికేటా ఒరిజినల్ అనేటువంటి విషయం బయలుపడుతుంది. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మరి మనం దైవిక సంబంధమైన ప్రేమను కలిగి ఉన్నామా లేదా అనేటువంటిది కొరింథీ సంఘంకి 13వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ ప్రేమను మనం కలిగి ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి మనకు కూడా పరీక్ష కావాలి. ఇలాంటి పరీక్షను కలిగించడానికే దేవుడు మన చుట్టూరు కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేశాడు. ఆ వ్యక్తులలో కొందరు నీ భార్య కావచ్చు, లేకపోతే నీ భర్త కావచ్చు, మీ అత్త కావచ్చు, లేకపోతే మీ కోడలు కావచ్చు, హూ ఎవర్ ఇట్ మే బి. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి నిన్ను ఏదో ఒక మాట అన్నప్పుడు, నిన్ను వేలెత్తి చూపిస్తున్నప్పుడు, నిన్ను నిందిస్తూ ఉన్నప్పుడు, నీ మీద అనవసరంగా మాటలు ఎలా పలుకుతున్నప్పుడు, అది నీకు పరీక్ష. ఆ సమయంలోనే నువ్వు ఓర్పుని ప్రదర్శించగలగాలి. ఆ సమయంలోనే తాళుకోవడం అంటే ఏంటో నువ్వు నేర్చుకుంటావు. మనకు తెలియకుండానే మనకు శత్రువులు మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి మేలు చేస్తూ ఉంటారు. వాళ్ళని మనం చాలా శత్రువులుగా భావిస్తాం, కానీ వాళ్ళు మనకు తెలియకుండానే మనకు మేలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ సంగతి ఏం సార్? దేవుడు వాళ్ళని తీర్పు తీరుస్తాడు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకి, వారు వేసిన ప్రతి నిందకి, వారు చేసిన ప్రతి చర్యకి దేవుడు తీర్పులోకి తీసుకొని వస్తాడు. వాళ్ళు కూడా ఏమి ఎస్కేప్ కాలేరు. కానీ అలాంటి వాళ్ళు నీ పక్కన ఉన్నారని దిగులు పడుతున్నావు, కానీ వాస్తవానికి నిజంగా దైవిక సంబంధమైన ప్రేమ అంటే ఏమిటో వాళ్ళు నేర్పిస్తారు. క్రీస్తునందుప్రమైన దేవుడారా, ఒక సందర్భంలో పెళ్ళైన కొత్తలో నాకు నా భార్యకు చాలా సందర్భాల్లో జగడాలు అవుతూ వచ్చేవి. ఇద్దరు మనస్తత్వాలు వేరు, ఇద్దరు కుటుంబాలు వేరు, ఇద్దరు పుట్టి పెరిగిన నేపథ్యాలు వేరు, చదువులు వేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో నుంచి ఒక్కసారిగా వివాహంలోనికి అడుగు పెట్టిన తర్వాత మాకు సర్దుకోవడానికి కొంచెం కష్టమైంది. సో ప్రారంభంలో మేము కొద్ది కాలము బాగా ఇబ్బంది పడ్డేవాళ్ళం, ఒకరికి ఒకరు పడక్క, అర్థం కాక. అయితే ఈ సమయంలో ఒక సేవకుని నేను మాట్లాడుతూ, నా పరిస్థితి ఇలా ఉంది, నాకు కలిసి ఉండడం కంటే విడాకులు చేసి ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళి దేవుని సేవ చేసుకోవాలని ఉంది అని చెప్పి నేను అన్నాను. అప్పుడు ఆ సేవకుడు నాకు రెండు విషయాలను నాకు బయలుపరిచాడు. మొదటి విషయం ఏంటి అంటే, నువ్వు ఎక్కడికో వెళ్ళి దేవుని పని చేస్తానంటున్నావు, వెరీ గుడ్, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మిషన్ ఫీల్డ్ ఎవరంటే నీ భార్యే. నువ్వు నీ ఇంట్లో నీ భార్య దగ్గర దేవుని ప్రేమను చూపించలేకపోయినప్పుడు బయటికెళ్లి నువ్వు దేవుని ప్రేమను ఏ విధంగాను ప్రకటించగలవు? సో ముందుగా ఆ ప్రేమను, దైవిక సంబంధమైన ప్రేమను నేర్చుకోవాలంటే ఇదిగో నువ్వు ఇక్కడ ఈ మిషన్ ఫీల్డ్ లో ముందు నువ్వు నిలబడాలి, పారిపోకూడదు అని అన్నాడు. రెండో విషయం ఆయన నాతో చెప్పిన విషయం ఏంటంటే, నాయనా నువ్వు కత్తి నాయనా అని అన్నాడు. నువ్వు కత్తి, యువర్ ఎ స్వర్డ్. ఈ మాట కొంచెం సంతోషం కలిగింది. కానీ ఆయన అన్నాడు, నువ్వు కత్తివి అయితే పక్కన ఆకురాయి లేకపోతే నువ్వు ఎప్పటికీ పదును చేయబడలేవు. పదును చేయకపోతే నువ్వు ఎందుకు పనికి రావు? కనీసం చిన్న మొక్కను కూడా నువ్వు నరకలేవు. నువ్వు పెద్ద పెద్ద మౌండ్లను సహితము నువ్వు నరకాలి అని అంటే నువ్వు ప్రతిరోజు పదును చేయబడుతూ ఉండాలి. పదును చేయబడాలంటే పక్కన ఆకురాయి ఉండాలి. తనే నీ జీవిత భాగస్వామి అని అన్నాడు. అది నాకు ముందు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది, కానీ అది చాలా వాస్తవం. ప్రతి భార్యకు తన భర్త ఆకురాయి, తన ప్రతి భర్తకు తన భార్య ఆకురాయి. వీరిద్దరూ ఒకరినొకరు షార్ప్ చేస్తూ ఉంటారు. షార్ప్ అంటే విశ్వాసంలో. వాళ్ళు ఏదో ఒకటి అన్నప్పుడు, వాళ్ళు తిట్టినప్పుడు, లేకపోతే ఆడ గొడవైనప్పుడు, ఇక మనం ఏం చేస్తాం? వచ్చి మోకాళ్ళ మీద కూర్చుంటాం, ప్రార్థనలో కూర్చుంటాం, దేవుని దగ్గర ఏడుస్తాం, దేవుని దగ్గర కన్నీరు గారుస్తాం. అంటే వాళ్ళు మనకు తెలియకుండానే వాళ్ళు మనల్ని దేవుని దగ్గరగా చేస్తున్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. సో అందుకోసమే ప్రేమ కలిగించకు ప్రయాసపడు అని అన్నాడు. ప్రయాసపడాలి. అంత సులభంగా రాదు. మనము ప్రయాస పడేటువంటి క్రమంలో ఇదిగో ఇవన్నీ కూడా వస్తాయి. ఎదుటి వాళ్ళు మనల్ని ఏదో ఒక మాట అనడం, ఎదుటి వాళ్ళు మన మీద అనవసరంగా నింద వేయడం, ఇలాంటి సమయంలో మనం నిలబడాలి, కష్టపడాలి, శ్రమ పడాలి, ఓర్చుకోవాలి, తగ్గించుకోవాలి, మనమే తగ్గించుకోవాలి. అంటే అది ప్రయాసపడడం లాంటిదే. ఒక సందర్భంలో నేను సంఘ కాపరిగా పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో ఒక విశ్వాసి నన్ను ఒక మాట అన్నాడు. నేను కూడా కోపంలో ఉండలేక నన్ను అన్నావు కదా అని చెప్పి నేను కూడా తిరిగి తనతో ఇష్టానుసారంగా మాట్లాడేశాను. మాట్లాడేశాను, ఇంటికి వచ్చిన తర్వాత నాకు సమాధానం లేదు, దిగులుగా ఉంది. నేను అతనితో మాట్లాడదాం అనుకునే సమయానికి తనే నాకు ఫోన్ చేశాడు. సార్ నన్ను ఎందుకు సార్ అలా అన్నారు అని అన్నాడు. మరి నువ్వు ముందు నన్ను ఇలా అన్నావు కదా అని అన్నారు. అప్పుడు ఆయన వెంటనే చాలా తెలివిగా ఏమన్నాడు తెలుసా, అవును సార్ మేమంటే విశ్వాసులం, మాకంత ఓర్పు ఉండదు, మాకంత సహనం ఉండదు. మీరు దేవుని ప్రతినిధులు కదా సార్, మీరు దేవుని సేవకులు కదా సార్, మీరు అలా వెంటనే అలా రియాక్ట్ అయితే ఎట్లా సార్? మేమంటే ఇంకా లోక సంబంధంగా ఉన్నాం, మేము మాట్లాడడం తప్పైనప్పటికీ అది మేము అలా మాట్లాడాం సార్. కానీ మీరు కూడా అలా మాట్లాడకూడదు కదా సార్, మేము అంటాం సార్ కానీ మీరు పడాలి సార్, మీరు ఓర్చుకోవాలి సార్, మీకే ఓర్పు లేకపోతే ఎట్ట సార్ అని అన్నాడు. నాకు మైండ్ బ్లాక్ అయింది. అంటే ఇండైరెక్ట్ గా ఉన్నాడు, మేము అంటాం మీరు పడాలి అని అన్నాడు. మేము అంటాం మేము పడాలి అని అన్నాడు. క్రీస్తునందుకు అది నన్ను నిజంగా చాలా ఆలోచింపజేసింది. మేము అంటాం మీరు పడాలి అని అంటే దేవుడు నాకు ఆ సమయంలో ఎలా బయలుపరిచాడంటే, నువ్వు ప్రేమలో ఇంకా ఎదగాలి, నువ్వు ప్రేమలో ఎదగాలి, ఓర్పులో ఎదగాలి. అందుకోసమే దేవుడు ఈ వ్యక్తిని నీ జీవితంలో అలా అనుమతించాడు అన్నట్లుగా దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నన్ను నేను సర్చ్ చేసుకో, నిజమే కదా అతను అన్నాడు. అతను తప్పే, అతను అన్నది రైట్ అని నన్ను ప్రోత్సహించడం అలా, అతను ఏదో ఒక మాట మాట్లాడాడు అది సరైనదే, నేను ప్రోత్సహించడం లేదు. కానీ దానికి నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను, దానికి నేను ఎలా ప్రతిస్పందిస్తున్నాను? ఎందుకంటే ఎదుటి వాని యొక్క బిహేవియర్ నా చేతుల్లో ఉండదు, వాని నేను ఎప్పటికీ మార్చలేను. కానీ నన్ను నేను మార్చుకోగలను, ఎందుకంటే నా ప్రవర్తన, నా జీవితము, నా బిహేవియర్ ఇట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్. సో వాడు అలా ప్రవర్తించాడు కాబట్టి నేను కూడా అలాగే ప్రవర్తిస్తానంటే కుదరదుగా. ఎస్, అలా ప్రవర్తించిన వ్యక్తి దేవునికి లెక్కప్పు చెప్పాలి, మరి తిరిగి నేను కూడా అలాగే ప్రతిస్పందిస్తే నేను కూడా లెక్కప్పు చెప్పాలిగా. నేను రేపు దేవుని దగ్గర ప్రభు అటు అన్నాడు కాబట్టి నేను ఇట్టు అన్నాను ప్రభు అంటే దేవుడు ఒప్పుకుంటాడా? ప్రభు ఆమె నడలు ఇంత కఠినంగా ప్రవర్తించింది కాబట్టి అందుకోసం నేను జీవితకాలం నేను ద్వేషిస్తున్నాను ప్రభు అంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఇప్పుడు దేవుడిని తిరిగి ప్రశ్నించాడు అనుకో, నువ్వు నా ఎడల ఎన్నిసార్లు తప్పిదములు చేశావు, ఎన్నిసార్లు నా హృదయాన్ని గాయపరిచావు, బట్ అయినప్పటికీ నేను క్షమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించడని నేను చెప్పాను కదా అంటే అప్పుడు మన జవాబు ఏంటి? మనుషుల దగ్గర, సేవకుల దగ్గర ఏదో చెప్పి నువ్వు తప్పించుకోవచ్చు, మీకు తెలియదులే సార్ వాళ్ళు ఏంటన్నారు, అందుకోసమే మేము అట్లా ఉండాల్సి వస్తుంది కఠినంగా మాట్లాడకుండా అని మనుషులు చెప్పి, సేవకులకు చెప్పి మీరు నోరు ముయించగలరేమో గాని, ఇదే జవాబు దేవుని దగ్గర చెప్పి దేవుని నోరు ముయించగలమా? ఆలోచన చేయండి. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నప్పుడే మీకు అర్థమైపోవాలి. ఏమర్థమైపోవాలంటే ఇప్పుడు ఈ దైవిక సంబంధమైన ప్రేమను కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే మనం సహించడం నేర్చుకోవాలి, ఓర్చుకోవడం నేర్చుకోవాలి, శత్రువును కూడా ప్రేమించడం నేర్చుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ప్రాక్టీస్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి. అది ప్రయాసతోనే వస్తుంది, ఓర్చుకోవడం ద్వారానే వస్తుంది, తగ్గించుకోవడం ద్వారానే వస్తుంది, శత్రువుని ప్రేమించడం ద్వారానే వస్తుంది. క్రీస్తునందు ప్రేమని దేవుని బిడ్డలారా, ఇది వాస్తవానికి 13వ అధ్యాయం చివరి భాగానికి ముగింపుగా 14వ అధ్యాయానికి
ప్రారంభంలో మరొకసారి జ్ఞాపకం చేసే విధంగా పౌలు ఇక్కడ ఈ వచనాన్ని ఉపయోగించాడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మనం తెస్సలోనిక అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి పత్రికలోనికి మనం వెళ్దాం. అక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను చూడండి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు యందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. మరలా ఇక్కడ ప్రేమ ప్రయాసము అనేటువంటి పదాలు మనకు కనబడతా ఉన్నాయి. ఎందుకు పౌలు ఇక్కడ ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చిందంటే, దశలోనిక పట్టణస్థులు స్థానికంగా ఉన్నటువంటి సంఘమును బహుభయంకరంగా వేధిస్తూ ఉన్నారు, హింసిస్తున్నారు, పర్సిక్యూట్ చేస్తూ ఉన్నారు. అసలు దశలోనిక ప్రాంతములో సంఘముగా వీరు కూడుకోవడం కానీ నిలబడడం కానీ చాలా కష్టమైపోయింది. వారు ఎటువైపు వెళ్ళినా శత్రువులే, ఏ మాట మాట్లాడిన వాళ్ళని వేధించే వాళ్ళే, నిందించే వాళ్ళే. ఇలాంటి క్రమంలో కూడా దశలోనిక సంఘము ప్రభు కొరకు నిలబడింది. ఎంతో మంది ఉన్నటువంటి మెజారిటీ మధ్యలో చాలా తక్కువ మైనారిటీలో వాళ్ళు నిలబడ్డారు. అందుకోసమే ప్రేమ విషయంలో మీరు ప్రయాసపడుతున్నారు అని పౌలు జ్ఞాపకం చేశాడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం 2వ అధ్యాయంలోనికి వద్దాం. 2వ పత్రిక తెస్సలోనిక సంఘానికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము నేను మరలా 2వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఐఎమ్ గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కృతజ్ఞతాస్తుతులు, ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం? మనం అనుకున్నది పొందుకున్నప్పుడు, మనము సంతోషములో ఉన్నప్పుడు, అప్పుడు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అంటే పౌలు దశలోనిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి అతడు చాలా సంతోషపడుతున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి ఆయన ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో అది వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు. అందుకోసమే ఆ సంతోషములో పౌలు దశలోనిక సంఘంతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు అంటే వీరు వీరందరిలో ప్రతి వాడును ప్రతి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. మొదటి అధ్యాయంలో ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడి, మీ ప్రేమ ప్రయాసముతో ఉంది అని అన్నాడు. కానీ 2వ పత్రిక రాసే సమయానికి మీ ప్రేమ అంతకంతకు అది విస్తరిస్తూ ఉన్నది. ఎక్స్పాండింగ్. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఉదయకాల సమయంలో మనం ప్రశ్నించుకుందాం. ప్రారంభంతో మన విశ్వాస విషయంలో ప్రయాసపడినప్పటికీ ఆ తర్వాత ఆ ప్రేమ విషయంలో ఎదుగుదల ఉంటుందా? గ్రోత్ ఉంటుందా? గ్రోత్ లేకపోతే దేనినైనా మనం ఏమనంటాం? పొట్టిది అని అంటాం. క్షమించండి, నేను అర్థం కావాలని ఈ పదాలను ఉపయోగిస్తున్నాను. మరుగుజ్జు అని అంటాం. ఎదుగుదల లేనటువంటి వాళ్ళని చూసి మనం కొన్నిసార్లు అపహాసం చేస్తూ ఉంటాం. ఎన్ని సంవత్సరాలను విడింతారా, ఎదుగు బొదుగు లేకుండా ఉన్నాడు అని అంటాం. మరి ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రేమ విషయంలో అంతకంతకు ఎదగాలి, అంతకంతకు అభివృద్ధి చెందాలి. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం ఎందుకు సంఘానికి వెళ్తున్నాం? ప్రతి తెల్లవారుజామున ప్రతిరోజు రాత్రి ఎందుకు మనం ప్రార్థనలో కూడుకుంటున్నాం? కేవలం నీ అవసరతల కోసం ప్రార్థన చేసుకోవడం కోసమా? లేకపోతే వాక్యమును విని నిన్ను సరిచేసుకుని బలపరచబడ్డానిక. మరి అలా అయితే బహుశా ఒకవేళ సంవత్సరం నుంచి నువ్వు ఈ ఆడియో కాన్ఫరెన్స్ లో పరిభాగస్థులు అవుతున్నావా, లేకపోతే ప్రారంభం నుంచి 2 సంవత్సరాల నుంచి ఈ ఆడియో కాన్ఫరెన్స్ లో పాలిభాగస్థులు అవుతున్నావా, లేకపోతే ఒక 3 నెలల నుంచి పోని పాలిభాగస్థురాలు అవుతున్నావా? ప్రతిరోజు ఒక 45 నిమిషాలు ప్రసంగం వింటున్నాం కదా, ప్రతిరోజు సాయంత్రం ఒక 45 నిమిషాల ప్రసంగం వింటున్నాం కదా. మరి ఎంతవరకు మనం ప్రేమలో అభివృద్ధి చెందాము? కానీ మనం ఇక్కడ ఏమనుకుంటామంటే, ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు మేలు సార్, దేంట్లో మేలు? కొంచెం ఎక్కువ సమయాన్ని సెల్ ఫోన్ లో కేటాయించి దేవుని వాక్యం వినడంలో, పాటలు పాడడంలో, లేకపోతే ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడంలో, ఇందులో మనం మేలయ్యా మనం అనుకుంటున్నాం. అది మంచిదే కాదండం లేదు, కానీ ప్రేమ విషయంలో ఎంత ఎదిగావు? ఎందుకంటే అన్నిటిలోనికి శ్రేష్టమైనటువంటిది ప్రేమ, చివరి వరకు నిలిచి ఉండేటువంటిది ప్రేమ. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఆయన బిడ్డలమైన మనము కూడా ప్రేమ కలిగి ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు. అందుకోసమైన పేతురు ప్రశ్నించాడు 3 సార్లు, డి యు లవ్ మీ, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా? ఒకవేళ ప్రేమిస్తుంటే నీ ప్రేమ ఎలాంటిది, ఎట్టిది? విస్తరిస్తూ ఉందంట ప్రతివాణి. తర్వాత ప్రయాసపడి ఆత్మ సంబంధాల వరమును ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషంగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి. సార్ అవునా, వాయిస్ కట్ అవుతుంది సార్.
ఇప్పుడు ఓకేనా?
ఇప్పుడు ఓకేనా? ఓకే. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. మనము ఈ కింద వచనాలుగా మనం చదువుకుంటూ వస్తే రెండు విషయాలు పౌలు స్పష్టంగా తెలియజేస్తూ వస్తున్నాడు. ఒకటి భాషలతో మాట్లాడడం, రెండవది ప్రవచన ప్రవచించడం. ప్రవచించడం అనేటువంటి దానికి ముందుగా మీకు ఒక విషయాన్ని చెప్తాను. పాత నిబంధన కాలంలో ప్రధానంగా ఇద్దరు ఉండేవాళ్ళు, ఒకళ్ళు యాజకులు, రెండవది ప్రవక్తలు. యాజకుని పని ఏంటంటే మనుషుల దగ్గర నుంచి విన్నపాలను దేవుని యొద్దకు చేర్చేటువంటి వాడు. ఈ మనుషులు యాజకుని దగ్గరకు వచ్చి యాజకుడికి వారి యొక్క ప్రార్థనా విన్నపాలను తెలియపరిచినప్పుడు యాజకుడు పరిశుద్ధ స్థలములోనికి వెళ్లి, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్లి బలిపీఠం వద్ద ఆయన ఈ విన్నపాలన్నింటినీ దేవునికి చేరవేసేటువంటి వాడు. ఒక మాటలో చెప్పాలంటే మనుషుల దగ్గర విన్నపాలను దేవుని దగ్గరకు చేరవేసేటువంటి వాడు యాజకులు. మరి ప్రవక్త ఎవరు అంటే దేవుని దగ్గర నుంచి హెచ్చరికలను తీసుకొని దాన్ని మనుషులకు అందించేటువంటి వాడు ప్రవక్త. సో ప్రవక్త ప్రవచిస్తాడు. ప్రవక్త ప్రవచించడం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దేవుని దగ్గర నుంచి వర్తమానమును తీసుకొని దాన్ని ప్రజలకు చేరవేయడము. దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకొని ప్రజలకు చేరవేయడము. సో ఇది ప్రవచించేటువంటి కృపావరము, ప్రవచించేటువంటి కృపావరము. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదేదో మరలా ప్రత్యేకంగా ప్రవచనాలు అనుకోవద్దు. ఇప్పుడు ఏషియా చేసినటువంటి ప్రవక్త, ఏషియా చేసిన ప్రవక్త ప్రవచనాల్లాగా, యోహాను చేసినటువంటి ప్రవచనాల్లాగా, లేకపోతే హోషేయ యోవేలు వాళ్ళు చేసినటువంటి ప్రవచనాల్లాగా, ఆ ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథం పరిపూర్ణం అవడం చేత అవి ముగించబడ్డాయి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈవెన్ భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రభు యొక్క రాకడకు సంబంధించినటువంటి ప్రవచనాలు సహితము అందులో ఉన్నాయి. అందులో చెప్పబడిన ప్రతి ప్రవచనము ఈరోజు నెరవేర్చబడ్డం మనం చూస్తూనే ఉన్నాం. సో కాబట్టి ఈవెన్ అంత్యకాలమును గూర్చి, ప్రభు యొక్క రాకడను గూర్చి, ఆ తర్వాత సంఘం ఎత్తబట్టను గూర్చి, సంఘం ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుందో సమస్త ప్రవచనాలు స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి. ఇంకా అంతకుమించి మళ్ళీ ప్రత్యేకంగా ప్రవచనాలు అవసరం లేదు. ఓకే, కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, ఈరోజు కొంతమంది తాము ప్రవక్తలు అని చెప్పుకుంటూ వాళ్ళు ఏం చెప్తుంటారంటే, దేవుడు నాకు చూపిస్తున్నాడు, దేవుడు నీకు కారిపోతున్నాడు, దేవుడు నాకు చూపిస్తున్నాడు వచ్చే సంవత్సరం నీకు పెళ్లి కాబోతుంది, దేవుడు నాకు చూపిస్తున్నాడు ఇదిగో నీకు బిడ్డ పుట్టబోతున్నాడు. క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, ఇవి ప్రవచనాలు కాదు, ఇవి ఒక వ్యక్తి యొక్క స్వలాభం కొరకు, ఒక వ్యక్తి యొక్క ప్రయోజనం కొరకు మాట్లాడుతున్నవి. కానీ ప్రవచన కృపావరం అనేటువంటిది సంఘక్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడిందే కానీ వ్యక్తి యొక్క స్వలాభం కొరకు ఇవ్వబడలేదు. ఈరోజు వీళ్ళు మాకు ప్రవచన కృపావరం ఉందని వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది దైవజనులను మనం చూసాం కదా, వాళ్ళు మాకు దేవుడు ప్రవచన వరం ఉందని చెప్పని, ఇదిగో నెక్స్ట్ సంవత్సరం దేవుడు ఫ్యాన్ తిరగబోతా ఉంది, లేకపోతే కారు పెట్రోల్ లేకపోయినా పోతా ఉంది. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా వాళ్ళ పలుకుబడి కోసం ఉపయోగించుకునేటువంటి ప్రయోజనాలు, ప్రవచనాలు. అవి సంఘక్షేమాభివృద్ధికి ఏమైనా ఉపయోగపడతాయా? సంఘక్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడతాయా? లేదు. వారి స్వలాభం కొరకు మాకు ప్రవచన కృపావరం ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా తెలియపరుస్తాడు, ప్రవచన కృపావరము వలన సంఘము ఎంతగా అభివృద్ధి చెందుతుందో, అది సంఘానికి ఎంత క్షేమకరమవుతుందో. చూడండి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించండి, వాటిని ఆశించండి, తప్పులేదు. కానీ పరిశుద్ధాత్మదేవుడు మాత్రం తన చిత్తము చొప్పున ప్రతి వానికి పంచి ఇస్తాడు. అయితే నా పర్సనల్ సజెషన్, అంటే పౌలు సంఘంతో మాట్లాడితే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, ప్రవచన కృపావరాన్ని, ప్రవచన వరమును ఆపేక్షించండి. ఎందుకు? ఎందుకనగా రెండో వచనంలో, ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు, మనుషుడెవడు గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు, కాని క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఒక చిన్న డిఫరెన్స్ ఇచ్చాడు. భాషలతో మాట్లాడేటువంటి వాడంట, వాడు దేవునితో మాట్లాడుతున్నాడట. ఓకే, మాట్లాడితే మాట్లాడుకు, అయితే అది వ్యక్తిగతంగా తనకు మాత్రమే ప్రయోజనం కలిగిస్తుందంట. కానీ భాషలతో మాట్లాడేవాడు కాకుండా ప్రవచనం చేసేటువంటి వాడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘానికి హెచ్చరికనిచ్చినట్లుగా, సంఘానికి ఆదరణ కలిగినట్లుగా అతడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ప్రవచన కృపావరం వలన సంఘానికి క్షేమాభివృద్ధి జరుగుతుంది, సంఘానికి హెచ్చరిక వస్తుంది, సంఘానికి ఆదరణ వస్తుంది. ఎందుకంటే ప్రవచనం అనేటువంటిది దేవుని దగ్గర నుంచి వర్తమానము తీసుకొని ప్రజలకు అందించడం. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న రావచ్చు, సార్ దేవునితో మాట్లాడడానికి మరి ఒక ప్రత్యేకమైనటువంటి భాష మనకేమన్నా అవసరమా? లేదు. ఒకవేళ దేవునితో మాట్లాడడానికి ఒక ప్రత్యేకమైన భాషే అవసరమైతే, ఆది కాలము మొదలుకొని ఈ దినం వరకు ప్రతి మనుషుడు ఒకే భాషతో మాట్లాడాలి. దేవుడు వివిధ భాషల్ని కలిగించిందేవాడు కాదు. దేవుడు ఈ భూమి మీద ఈ బాబేలు పర్వత సమయంలో అనేక ప్రజలను వివిధ భాషల్లోనికి వారిని మార్చి వాళ్ళని వివిధ ప్రాంతాలకి చెదరగొట్టాడు దేవుడు. సో కాబట్టి ఈ భాషలను చేసినటువంటి వాడు ఆయనే కాబట్టి ప్రతి భాష ఆయనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనతో మాట్లాడాలంటే ప్రత్యేకంగా వేరే ఏదో ఒక భాష మనకు అవసరము లేదు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఈ భాషల విషయానికి వస్తే ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఓకేనా, పౌలు ప్రత్యేకంగా ఈ కొరింథీ సంఘానికి రాసే ఈ పత్రికల 14వ అధ్యాయంలో భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది దేవదూతలకు సంబంధించిన భాష అని అన్నాడు. కానీ వాస్తవానికి మనము అపోస్తల కార్యంలోనికి వెళ్తే ఎక్కడైతే వాళ్ళు మొట్టమొదటిగా భాషలతో మాట్లాడారో ఆ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి ఐగుప్తు నుంచి కొంతమంది, సిరియా నుంచి కొంతమంది, అంత్యోకియా నుంచి కొంతమంది, గలతీయా నుంచి కొంతమంది, రోము నుంచి కొంతమంది, ఇలా వివిధ ప్రాంతాల నుంచి ఆ పెంతకోస్తు పండుగను చెరిపించుకోవడానికి యూదులైనటువంటి వారు అక్కడికి చేరుకున్నారు. వీరు భాషలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, అరే ఏంటిది వీరు మనము పుట్టిన దేశపు భాషలో మాట్లాడుతున్నారే. ఓకేనా, అంటే ఐగుప్తు నుంచి వచ్చినటువంటి వానికి వీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఐగుప్తు భాషలో వీరికి అర్థమయ్యాయి. రోమ నుంచి వచ్చినటువంటి వానికి ఆ స్థానిక భాష ఏదో ఆ స్థానిక భాషలో వీరికి అర్థమయ్యింది. అట్ ద సేమ్ టైం అక్కడ క్లారిటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ దినమున 3,000 మంది రక్షించబడ్డారు, 3,000 మంది బాప్తీస్మం తీసుకున్నారు, సంఘంలోనికి చేర్చబడ్డారు. ఆ రోజు ఆ భాషలు మాట్లాడడం అనేటువంటిది సంఘ క్షేమాభివృద్ధి కొరకు అది ఉపయోగపడింది. అయితే ఇక్కడ 14వ అధ్యాయంలో రాసినటువంటి ఈ భాషలేంటి, కొంతమంది ఏమంటారంటే ఇది కేవలము దేవదూతలు మాట్లాడే భాషే అని అంటారు. ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, అది పౌలు చెప్పినటువంటి మాటే. నేను 4వ వచనం చూస్తున్నాను, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను గాని మీరు ప్రవచించవలనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘక్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడేవాడు అర్థము చెబితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ ఎద్దుకు వచ్చి సత్యమును బయలుపరచవలనని ఆయనను, జ్ఞానోపదేశము చేయవలనని ఆయనను, ప్రవచింపవలనని ఆయనను, బోధింపవలనని ఆయనను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేంటి? పిల్లను గ్రోవి గాని వీణె గాని నిర్జీవ వస్తువు గాని నాదమిచ్చినప్పుడు స్వరములతో భేదము కలగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగు తెలియను? మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఎలాగు తెలియను? మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందురు లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను వాటిలో ఒకటి అయినను స్పష్టము కానిదయ్యుండదు. లోకములో అనేక విధములైనటువంటి భాషలున్నాయి, అయితే అందులో ఒకటి కూడా స్పష్టము కానిదయ్యుండదు. అది ఎవరికొకరికి ప్రత్యేకంగా స్పష్టమవ్వాల్సిందే. ఇప్పుడు మిస్సింగ్ భాషలు ప్రజలు ఒక భాష ఉంది, దానికి లిపి లేదు, వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరికీ అర్థమవుతుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటికీ ఆది మనుషులు ఉన్నారు, సెంటినలీస్ భూభాగంలో, వారికి కనీసం వారికి ఏ భాష ఉంది అనేటువంటిది కూడా ప్రపంచానికి తెలియదు. కానీ ఒక భాష అయితే వారికి ఉన్నది, ఆ భాషతో వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళకొక భాష ఉంది, అది మనకు అర్థం కాదు, కానీ దాన్ని వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకుంటున్నారు, అది ఇంకొకరికి అర్థమవుతుంది, ప్రతీది అర్థమవుతుంది. సో పౌలు ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఒకవేళ ఇక్కడ నువ్వు భాషతో మాట్లాడాలనుకుంటే వెరీ గుడ్, మాట్లాడు, అది ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అది నీకు మాత్రమే వ్యక్తిగతంగా పర్సనల్ బెనిఫిట్ అవుతుంది. దాంతో ఒకవేళ నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు అనుకుంటే ఓకే వెరీ గుడ్, అక్కడ మంచిదే. అయితే తన గురించి ఎగ్జాంపుల్ చెప్తూ, ఒకవేళ నేను వచ్చి మీకు ఏదో తెలియనటువంటి ఒక భాషలో ఏదో ఒకటి నేను మాట్లాడిస్తే మీకు ప్రయోజనమా, మీకు క్షేమాభివృద్ధా? అలా కాకుండా నేను వచ్చి మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడుచు సత్యమును మీకు బయలుపరుస్తూ జ్ఞానోపదేశము నేను చేస్తూ నేను ప్రవచించడం వలన బోధించడం వలన మీకు ప్రయోజనం అవుతుంది. అలా కాని ఎడలా నేను కేవలం భాషతో మాట్లాడితే మీకు ప్రయోజనమేంటి? దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. పిల్లను గ్రోవి గాని, వీణ గాని, నిర్జీవ వస్తువులు గాని అవి నాదించినప్పుడు స్వరములతో భేదము కలుగ చేయని ఎడల, మిగిలిన స్వరములతో అది భేదము కలుగ చేయని ఎడల, సో ఊదినదేదో మీటినదేదో ఎలాగో తెలియను. మనం కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ప్లే చేస్తా ఉన్నాం, అన్ని ఒకే రథంలో ఒకే విధముగా అవి సౌండ్ ఇస్తుంటే ఏది గిటార్ నుంచి వచ్చింది, ఏది కీబోర్డ్ నుంచి వచ్చింది మనకు ఎలాగో అర్థమవుతుంది. కాబట్టి దేనికి దానికి ప్రత్యేకముగా అది తన స్వరాన్ని వినిపింప చేస్తుంది, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అరే ఇది గిటారు, అరే ఇది ఇది కీబోర్డు. అదే రీతిగా ఇది పలాని భాష, ఇది పలాని భాష, ఇది పలాని భాష. భూమి మీద అనేకమైన భాషలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మానవునికి ఏదో ఒక వ్యక్తికి అర్థమయ్యేటువంటి భాషలే. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సో కాబట్టి కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే లేదు నిజంగా దేవదూతలు మాట్లాడేటువంటి భాషలున్నాయి అని అంటారు. అయితే దానికి పౌలు ఏమని క్లారిటీ ఇచ్చారంటే, సరే ఒకవేళ ఇవి దేవదూతలు మాట్లాడే భాష అని అనుకుందాం, అలాగే అనుకుందాం మీరు అనుకున్నట్లు, ఈ దేవదూతల భాష మాట్లాడే భాష అయితే దాన్ని నువ్వు సంఘంలో మాట్లాడద్దు, ఎందుకంటే దానివల్ల సంఘానికి ప్రయోజనం లేదు. ప్రవచించడం వల్ల సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది, కానీ నువ్వు భాషలతో మాట్లాడడం వల్ల నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ప్రయోజనం కలుగు చేసుకుంటున్నావు కాబట్టి సంఘానికి ఏమి క్షేమం లేదు. కాబట్టి వెన్ యు ఆర్ అట్ హోమ్, వెన్ యు ఆర్ అలోన్, వెన్ యు ఆర్ సింగిల్, యూ కెన్ ప్రే ఇన్ టంగ్స్. ఓకేనా? ఒకవేళ అనుకుంటే, ఒకవేళ కాదు నేను సంఘంలోనే మాట్లాడతాను అనుకుంటే, ఓకే వెరీ గుడ్, అలాగే మాట్లాడండి. అయితే దేర్ షుడ్ బి ఎ ట్రాన్స్లేటర్, దేర్ షుడ్ బి ఎ ట్రాన్స్లేటర్. ఆ భాషలకు అర్థం చెప్పేటువంటి వాడు ఉండాలి, లేకపోతే మీరు సంఘంలో గలిగులు పుట్టించే వాళ్ళే అవుతారే కానీ సంఘానికి ప్రయోజనకరము మీరు కారు అని అన్నాడు. ఆ తర్వాత ఇంకొక పదం ఉపయోగించంటే, ఇన్ కేస్ ఈవెన్ ఒకవేళ మీరు అలా మాట్లాడాలనుకుంటే ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు అంతకు మించి మాట్లాడొద్దు అని అన్నాడు, అంతకు మించి మాట్లాడొద్దు అని అన్నాడు. బట్ ఈరోజు ఏం జరుగుతుంది, సంఘంలో 100 మంది ఉంటే 100 మంది మాట్లాడుతున్నారు, 100 మంది మాట్లాడుతున్నారు, కొన్ని మాట్లాడుతున్న వాళ్ళు దానికి ఏమైనా అర్థం చెప్తున్నారా? అర్థం చెప్పడం లేదు. దానివల్ల ఏమనుకుంటున్నారంటే హై స్పిరిచువాలిటీ అని అనుకుంటున్నారు. భాషలతో మాట్లాడడం అనేటువంటిది హై స్పిరిచువాలిటీ, ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికత అనుకుంటున్నారు. కానీ ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికత భాషలతో మాట్లాడడం కాదు, ప్రేమను కలిగి ఉండడం, శత్రువుని కూడా ప్రేమించగలగడం, అది హై స్పిరిచువాలిటీకి అత్యున్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి భక్తికి అది నిదర్శనం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కింద చదువుకుంటూ వస్తున్నాను, అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితే కానీ పలికినది ఎలాగు తెలియను, మీరు గాలితో మాటలాడుచున్నట్టుందరు, లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను వాటిలో ఒకటి అయినను స్పష్టము కానిది అయి ఉండదు. మాటలు అర్థము నాకు తెలియకుండి నేడల మాటలాడువానికి నేను పరదేశినిగా ఉందును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును. పరదేశిగా అంటే తన స్వదేశీయుడు కానటువంటి వాడు, తన స్వభాష కానటువంటిది. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మీరు మాట్లాడేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది, నేను మీకు మాట్లాడేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నేను మీకు ఎలా ఉంటానంటే, అరే మా తెలుగోడు రా, మా తెలుగోడు, మా స్థానికుడు, నేను ఇక్కడ కూర్చొని అస్సాంలో ఉన్నాను కదా అని చెప్పి నేను మీకు అస్సాంలో నుంచి ప్రసంగం చేశాను అనుకోండి, అప్పుడు నేను మీకు ఎలా ఉంటాను? పరదేశిగా ఉంటాను. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అర్థం కాదు. మీకేమైనా ప్రయోజనాన్ని కలిగిస్తుందా? ఏం ప్రయోజనాన్ని కలిగించదు. ఒకవేళ నేను అలా మాట్లాడాలి అని అనుకుంటే, నాకు మీ తెలుగు భాష రాదు, నేను అస్సాంలోనే ప్రసంగించాలనుకుంటే నేను చేయాలి? పక్కన ఒక ట్రాన్స్లేటర్ని, తర్జుమాదారుని ఉపయోగించుకోవాలి. తర్జుమాదారుని ఉపయోగించుకున్నప్పుడే మీకు ప్రసంగం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు కదండి. సో అదే పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఆత్మ సంబంధమైన 2వ వచనం చదువుతున్నాను, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలను. నేను భాషతో ప్రార్థన చేసినట్లా నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. ఫలవంతముగా ఉంటుంది అని అనడం లేదు పౌలు ఇక్కడ. ఫలవంతముగా ఉండదు ఎందుకని, అసలు నేనే ఏదో భాష మాట్లాడుతున్నాను, అదే ముందు నాకే అర్థం కాలేదనుకో, ఆ పదాలు నేనేం బలుగుతున్నాను నాకే అర్థం కాలేదనుకో, అసలు నాకే క్లారిటీ లేదనుకో, ప్రయోజనం ఏంటి? ఒక నువ్వు భాషలో మాట్లాడి ప్రార్థన చేయాలనుకుంటున్నావా? అయితే నువ్వు దీన్ని కూడా ప్రార్థన చేయి, ప్రభువా దాన్ని అర్థం చేసుకునే కృపను కూడా నాకు ఈ ప్రభువా, లేకపోతే అది నీకు కూడా ఫలవంతముగా ఉండదు, దట్ ఈవెన్ నాట్ బెనిఫిట్ టు యూ. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడు ఎలాగూ పలుకును. నువ్వు ప్రార్థన చేసింది వానికి అర్థమైతేనే కదా వాడు నీతో కలిసి ఆమెన్ అని చెప్పి నీ ప్రార్థనలు అతడు ఏకీభవించగలడు. నువ్వు ప్రార్థన చేసింది ఒకవేళ నువ్వు భాషలో చేస్తే అది వానికి అర్థం కాకపోతే అప్పుడు వాడు నీతో ఏకీభవించడానికి ఆమెన్ అని ఎలాగో పలకగలడు. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు. నీ దృష్టిలో నేను భాషతో దేవునితో మాట్లాడుతున్నాను సార్, ఇది పరలోక భాష లేదా దేవదూతల భాష అని అంటున్నావు. ఓకే, నీకైతే నువ్వు బాగానే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు, వెరీ గుడ్. కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. నువ్వు భాషలతో ప్రార్థన చేయడం ద్వారా అది ఎదుటి వానికి క్షేమము కాదు. క్రీస్తునందు ప్రేమించండి దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడు కూడా ఎదుటి వాని క్షేమం గురించి ఆలోచన చేయాలి. కేవలం మనం గురించి ఆలోచన చేసుకుంటే దాన్ని ఏమర్థమవుతుంది, అది ఏమంటుంది, అది స్వార్థం అని అంటాం మనం, అది స్వార్థం. తర్వాత 18వ వచనం, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదనను, అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. పౌలు అంటున్నాడు, ఈవెన్ ఐ ఆల్సో కెన్ స్పీక్ ఇన్ టంగ్స్. అయితే అది ఏ టంగ్స్ అని పౌలు అక్కడ నిర్వచనం ఇవ్వలేదు, కానీ ఐ ఆల్సో కెన్, నేను కూడా ప్రార్థన చేస్తాను. ఓకేనా, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో నేను మాట్లాడగలను, అందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే అది ఇతరులకు అలాగూ నేను సంఘంలో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. పౌలుకి చాలా భాషలు వచ్చండి. ఆ రోజుల్లో యూదులు హిబ్రూ భాష మాట్లాడేవారు, ఆ రోజుల్లో స్థానికంగా అరామిక్ భాష చాలా ఫేమస్గా ఉండేది, ఆ రోజుల్లో చుట్టుపక్కలంతా కూడా ప్రజలు గ్రీకు భాష మాట్లాడేటువంటి వాళ్ళు. పౌలు యూదులతో మాట్లాడుతున్నప్పుడు హిబ్రూ భాషలో సైగ చేసి వారితో మాట్లాడాడు. పౌలు అరామి ప్రజలతో మాట్లాడేటప్పుడు అరామిక్ వచ్చినటువంటి వాళ్ళతో అరామిక్ మాట్లాడేవాడు. మీకు తెలుసా, యేసుప్రభు మాట్లాడింది కూడా హిబ్రూ భాష కాదు, అరామిక్ భాషే. యేసుప్రభు మాట్లాడింది కూడా అరామిక్ భాషే. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గ్రీకు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు పౌలు గ్రీకు భాషలో మాట్లాడాడు. అనేకమైన భాషలు నాకు తెలుసు, అనేకమైన భాషల్లో నేను మాట్లాడగలను, నేను మాట్లాడుతున్నాను. కానీ దాని వలన ఇప్పుడు నేను గ్రీకు ప్రజల దగ్గరికి వెళ్ళి హిబ్రూ భాష మాట్లాడితే, హిబ్రూ ప్రజల దగ్గరికి వెళ్ళి నేను అరామిక్ భాషలో మాట్లాడితే, అరామిక్ ప్రజల దగ్గరికి వెళ్ళి నేను గ్రీకు భాషలో మాట్లాడితే ప్రయోజనం ఏంటి? అది ఫలవంతముగా ఉండదు. ఒకవేళ మీలో ఎవరైనా సరే, లేదు సార్ దేవదూతలు మాట్లాడే భాషలు ఉన్నాయి సార్, అవి నేను మాట్లాడుతున్నాను సార్ అంటే, వెరీ గుడ్, ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ యూ. ప్రార్థన చేయి, ఆ భాషలతో మాట్లాడడం ప్రార్థన చేయి. అయితే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏకాంత ప్రార్థనలో ప్రార్థన చేస్తావు, ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్న వాడివి, నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. దాని వలన సంఘానికి ఎలాంటి క్షేమాభివృద్ధి లేదు, సంఘానికి ప్రయోజనం లేదు. ఈవెన్ నీకు తెలియని విషయం ఏంటంటే నీ మనసు కూడా ఫలవంతముగా ఉండదు. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, పౌలు చెప్తున్నటువంటి మాట. క్రీస్తునందు ప్రేమ 20వ వచనం చూస్తున్నాం, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండి బుద్ధి విషయమై పెద్దవారులయ్యుండి. అంటే నేను చెప్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా కొంచెం బుద్ధితో జ్ఞానముతో వాటిని ఆలోచన చేయండి. ఇంకా పసిబిడ్డల్లాగా మాట్లాడబాకండి. పసిబిడ్డల్లాగా మాట్లాడదు, పసిబిడ్డల్లాగా బిహేవ్ చేయొద్దండి. బీఏ మెచ్యూర్డ్. అది సంఘానికి ప్రయోజనం కలిగించినప్పుడు ప్రయోజనం ఏంటి? మెచ్యూర్డ్గా ఆలోచన చేయండి. 21వ వచనం, అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరుజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును, అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. క్రీస్తునందు పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును, అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారా. అంటే ఇక్కడ విశ్వాసుల గురించి మాట్లాడటం లేదండి, ఇతర భాషలు మాట్లాడేటువంటి ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. గ్రీకుల గురించి, రోమన్ల గురించి, సిరియన్ల గురించి, ఫిలిస్తీన్ల గురించి, కొలసైల గురించి, కొరందీయుల గురించి. వీళ్ళందరూ కూడా అన్య భాషలు. ఒక యూదునికి యూదుడు కానివాడు అన్యుడు, ఒక యూదునికి యూద భాష కాకుండా వేరే భాష మాట్లాడితే అది అన్య భాష. సో యూదుడు కానిటువంటి ప్రతి వాడు అన్య భాషలతో మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడదును, అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు, కాబట్టి భాషలు జాగ్రత్తగా గమనించండి. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమయ్యున్నవి. అంటే భాషలు మాట్లాడే వాళ్ళు విశ్వాసులు కాదు అవిశ్వాసులని కాదు, దాని యొక్క ఉద్దేశం ఈ భాషలు మాట్లాడేటువంటి ఒక కృపావరాన్ని నేను ఎవరికి ఇచ్చానంటే, స్థానికంగా ఉన్నటువంటి స్వదేశీయుడు కాదు, పరదేశీయులను ఇతర జనాంగమును నేను దృష్టిలో పెట్టుకొని అవిశ్వాసుల కొరకు, అవిధేయులుగా ఉన్నటువంటి వారి కొరకు, వారికి వారి భాషలో ఈ సువార్తను వినిపింపచేయి నిమిత్తము నేను ఈ కృపావరమును ఇచ్చాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ఇక్కడికి వచ్చాం అస్సాం రాష్ట్రానికి. 3.5 సంవత్సరాలుగా పరిచయం చేస్తున్నాం. ప్రపంచంలో నాకున్నంత మతి మార్పు ఇంకెవరికి ఉండదు. ఈ విషయాన్ని కూడా మీకు చెప్పాలి, ఎందుకంటే మీరు కొన్నిసార్లు ఫోన్ చేస్తారు, నేను బిజీగా ఉండి చూసి మళ్ళీ చేద్దాం అనుకుంటాను, కానీ మళ్ళీ చేయను. మీరు అనుకోవచ్చు సరే సార్ మిస్డ్ కాల్ చూసి కూడా మళ్ళీ చేయలేదని మీరు అనుకోవచ్చు. నా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈరోజు నా పరిస్థితి ఏ స్టేజ్కి వెళ్ళిందంటే ఫోన్ చేస్తాను మాట్లాడదామని ఫోన్ చేసి వాళ్ళు హలో అని తర్వాత మర్చిపోయింటాను ఎవరు ఫోన్ చేశానని. మళ్ళీ టక్కని చూసి ఇంతకు ఎవరికి ఫోన్ చేశాను అని చూసి ఓ వీళ్ళకి కదా ఫోన్ చేసింది అని అప్పుడు మాట్లాడతాను. అంత లెస్ మెమరీ పవర్ వచ్చేసాను, లాంగ్ గుర్తుంచుకుంటాను కానీ అప్పుడప్పుడు నేను మర్చిపోతుంటాను. చాలా మతి మార్పు వచ్చేసింది. బహుశా అనేకమైన పని ఒత్తిళ్ల వల్లనేమో నాకు తెలీదు, అది నా అనారోగ్యం అనుకోండి, నా బలహీనత అనుకోండి. కాబట్టి నేను ఎప్పుడైనా ఒకళ్ళు వెంటనే మీకు కాల్ బ్యాక్ చేయలేకపోతే మీరే కాల్ చేయండి, ఓకేనా? నాకు అస్సలు గుర్తుండదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేశానుగా, జస్ట్ కనీసం ఫోన్ చేసి చెవు దగ్గర పెట్టుకొని వాళ్ళు లిఫ్ట్ చేసి హలో అని తర్వాత ఇంతకెవరు ఫోన్ చేశాను అని కూడా మర్చిపోయింటాను. మళ్ళీ అలా చూసుకుంటాను, ఓ వీళ్ళకి కదా నేను ఫోన్ చేసింది అని మాట్లాడతాను. అలాంటివి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉదాహరణలు ఉన్నాయి. కానీ క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, 3.5 సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి ఒక పక్క ఏమో మిస్సింగ్ భాష మాట్లాడుతున్నారు, ఇంకొక అస్సామీస్ భాష మాట్లాడుతున్నారు, ఇంకొక నేపాలీ భాష మాట్లాడుతారు. ఒక భాష ఉంటే ఇబ్బంది లేదు, ఏదో ఒక రీతిగా మేనేజ్ చేయగలిగుండేవాడిని, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన భాషలో మాట్లాడుతుండే లోపలికి ఏ భాష నేర్చుకోలేక నేను అలా కూలబడిపోయాను. సో ఇది ఈ క్రమంలో మేము వాస్తవానికి ఇంట్లో హిందీ భాష మాట్లాడం, ఈ స్థానికులు ఎవ్వరు హిందీ భాష మాట్లాడరు, ఓకేనా? అప్పటికి మా చిన్న పాపను మేము స్కూల్కి కూడా పంపించలేదు. ఆమె చిన్న పాపగా ఉన్నప్పుడే 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చేసాము. మా పాపలు ఎప్పుడు కూడా టీవీలో కానీ సెల్ ఫోన్లో ప్రోగ్రామ్స్ చూసినా తెలుగు చూస్తారు. ఒకరోజు మా చిన్న పాప
హిందీలో మాట్లాడడాన్ని నేను ఆ భార్య గమనించి షాక్ అయ్యాం. వాట్ ఈస్ దీస్? అసలు ఈ అమ్మాయికి హిందీ భాష ఎలా వచ్చింది? ఈ రోజు వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోయారులండి. వాళ్ళు ఎందుకు పర్ఫెక్ట్ అయ్యారంటే వీళ్ళ దగ్గరికి ఆడుకోవడానికి వచ్చిన పిల్లలకి వేరే భాష తెలీదు, వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. సో మా పిల్లలకి కమ్యూనికేట్ చేయడానికి హిందీ ఒకటే వచ్చింది. సో ఆ పిల్లలు కూడా వేరే ఆప్షన్ లేక వాళ్ళు కూడా హిందీలో కమ్యూనికేట్ చేసినారు. సో మా పిల్లల్ని బట్టి ఆ పిల్లలు కూడా హిందీలో పర్ఫెక్ట్ అయిపోయారు. వీళ్ళు హిందీలో పర్ఫెక్ట్ అయిపోయారు. మా చిన్నపాపకి మాకు అర్థం కాలేదు, అసలు ఎలా వచ్చింది, ఎలా మాట్లాడుతుంది. ఇంట్లో హిందీ మాట్లాడడం, అమ్మాయిని ఇంకా స్కూల్కి పంపించడం లేదు, ఇంట్లో టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ తెలుగు ప్రోగ్రామ్స్ ఏ చూస్తుంది. డైరెక్ట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. మాకు హిందీ అన్యభాషే, మాకు హిందీ పరభాషే. మేము ఇక్కడ తెలుగులో మాట్లాడితే ప్రయోజనం ఉండదు. ఈరోజు కొన్ని కొన్ని సార్లు అవసరాన్ని బట్టి నా పెద్ద కూతురుని ఉపయోగించుకుంటాను. నేను తెలుగులో మాట్లాడితే లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడితే మా పెద్ద పాప దాన్ని తర్జుమా చేస్తుంది. ఎక్కడికి వచ్చేంత వరకు తనకు కూడా హిందీ రాదు, ఎక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంది. సో ఇప్పుడు మాకు హిందీ భాష, కానీ హిందీ భాషలో నేను కమ్యూనికేట్ చేయడం ద్వారా నేను ట్రాన్స్లేటర్స్ని ఉపయోగించుకొని అది వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ కూర్చొని తెలుగులో వాళ్ళతో మాట్లాడతలకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్తాలకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? సో ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళ దగ్గరకు ఆడుకోవడానికి వచ్చినటువంటి చిన్నపిల్లల్ని ఇప్పుడు వీళ్ళకి ఒక లాంగ్వేజ్ గిఫ్ట్ అనేది వచ్చింది కాబట్టి ఈ గిఫ్ట్ ని ఉపయోగించుకొని వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ మీరు కూడా మాతో పాటు సండే స్కూల్కి రండి అని వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు. మా పిల్లలు వాళ్ళకి కనెక్ట్ అయ్యారు, వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నారు, వాళ్ళకి అర్థమయ్యే భాషలో పిలుస్తున్నారు కాబట్టి మా పిల్లలతో పాటు సండే స్కూల్కి రావడానికి వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు. సో ఇక్కడ భాష ఉపయోగపడిందా లేదా? ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించడానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. సో ఇప్పుడు ఈ భాష అనేటువంటిది మా బిడ్డలకి కాదు కానీ ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారో వాళ్ళ బిడ్డలకి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ఇతరుల యొక్క క్షేమం కొరకు, అవిశ్వాసుల యొక్క క్షేమం కొరకు ఆదిమ సంఘంలో వాళ్ళు ఇప్పుడు దేవుడు అపొస్తలులకు చెప్పాడు, ఏమని చెప్పాడు? మీరు భూదిగంతముల వరకు విస్తరించిన రక్షణ సువార్తను ప్రకటించండి అన్నాడు. ఇప్పుడు తోమ భారతదేశానికి వచ్చాడు. తోమ భారతదేశం ఇప్పుడు సువార్త ప్రకటించాలంటే తోమాకి ఎట్లా చెప్పండి, ఎలా కుదురుతుంది? కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్థానిక భాష నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఇది అతనికి పరభాష, ఇది అతనికి మదర్ టంగ్. సో దేవుడు ఆ కృపావరం ఇచ్చాడు కాబట్టి తోమ భారతదేశంలో పరిచర్య చేయగలిగాడు. దేవుడు ఆ భాషలు మాట్లాడే కృపావరాన్ని ఇచ్చాడు కాబట్టి ఆదిమ సంఘంలో వాళ్ళు ఏ ప్రాంతాలకు వెళ్ళినా కానీ తడబడకుండా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో వారి భాషలో వారికి రక్షణ సువార్తను ప్రకటించగలిగారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు పుట్టుకతో ఇంగ్లీష్ భాష నా భాష కాదు, అది నాకు పరదేశీ భాష. కానీ నేను నిజం చెప్తున్నాను, నేను బైబుల్ కాలేజ్కి వెళ్ళేంత చిన్న 1వ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియమే, కానీ బైబుల్ కాలేజ్కి వెళ్ళేంత వరకు నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్లో మాట్లాడలేను, ఇంగ్లీష్లో అర్థం చేసుకోలేను, జస్ట్ రాయగలను మాత్రమే. కానీ తర్వాత దేవుడు ఇదిగో ఇక్కడ పరిచయను దృష్టిలో పెట్టుకొని, అవసరం దృష్టిలో పెట్టుకొని దేవుడు నాకు ఇంగ్లీష్ భాష అనేటువంటి అన్యభాషను మళ్ళా చెప్తున్నాను, అన్యభాషను, ఎందుకంటే హిందీ నా స్వభాష కాదు, అది అన్యభాష. ఆ అన్యభాష నాకు ఇవ్వడం ద్వారా ఇక్కడ నేను 3.5 సంవత్సరాల నుంచి మేనేజ్ చేయగలుగుతున్నాను. కొన్ని కొన్ని పదాలు నేర్చుకున్నా వీళ్ళవి, కొన్ని కొన్ని పదాలే. ఆ కొన్ని కొన్ని పదాలతోనే వీళ్ళతో ఎంత చక్కగా మేనేజ్ చేస్తానో, వాళ్ళు చక్కగా నవ్వుకుంటూ మొత్తానికి నా మూగ యాక్షన్ల ద్వారా నేను చెప్పే 2 పదాలను పట్టుకొని వాళ్ళు మిగిలినంత వాళ్ళ కాంటెక్స్ట్ అర్థం చేసేసుకుంటారు, నవ్వుకుంటా ఉంటారు వాళ్ళు. సో మొత్తానికి కమ్యూనికేట్ చేయగలుగుతున్నాను లేదా? కమ్యూనికేట్ చేయగలుగుతా ఉన్నాను, చేయగలుగుతున్నా కాబట్టి 3.5 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను మేనేజ్ చేయగలుగుతున్నాను. సో క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి అందుకోసం పౌలు ఇది ఇతరులకు అని జ్ఞాపకం చేసి, కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైనవి, ప్రవచించుట అవిశ్వాసులకు కాదు అవి విశ్వాసులకే సూచన అయినది, అది విశ్వాసులకు ఉపయోగపడుతుంది. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకొందురు గదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయిన ఉపదేశము పొందిన వాడైనను లోపలికి వచ్చినడలా అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యము బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగీలపడి దేవునికి నమస్కారము చేయును. మీరు అలా కాకుండా దేవుడు మాకు భాషలు మాట్లాడే కృపావరం ఇచ్చాడని చెప్పి మీరందరూ ఏకదాటిగా ఒకేసారి మాట్లాడుతూ ఉంటే ఒక అవిశ్వాసి అయినటువంటి వాడు కొత్తగా అప్పుడే సంఘంలోనికి వస్తే వాడు దాన్ని చూసి గలివీలొచ్చి వాడికి అర్థం కాక పిచ్చి పెట్టాడు పారిపోతాడు. దానివల్ల ప్రవచించడం, ప్రవచించడం అంటే దేవుని దగ్గర నుంచి తీసుకున్నటువంటి వర్తమానాన్ని ప్రజలకు అందించడం, ఆ హెచ్చరికను, దిస్ ఇస్ వాట్ గాడ్ సేస్ అనేటువంటిది వానికి అర్థమయ్యే భాషలను వానికి చెప్తే మీ మాటల ద్వారా అతడు ఒకవేళ పశ్చాత్తాపడతాడు, మరు మనసు పొందుతాడు, రక్షించబడతాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మనం కింద వరకు చదువుకుంటూ వస్తే ఈ విషయాలనే జ్ఞాపకం చేస్తాడు. 33 వచ్చిన వచ్చాడు, ఎందుకంటే 34 నుంచి సంఘంలో స్త్రీలకు పాత్ర గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఈ రెండు టాకులని టకటకని చెప్పి ముగిస్తాను. ప్రవక్తలు అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలను గాని తనతోను దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలను. అయితే కూర్చున్న మరి యొకనికి ఏదైనా బయలుపరచబడిన మొదటి వాడు మౌనముగా ఉండవలను. అందరూ నేర్చుకున్నట్లును, అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకటి తర్వాత ఒకటి ప్రవచించవచ్చును. మరియు ప్రవక్తలు ఆత్మలు ప్రవక్తలు స్వాధీనంలో ఉన్నవి, అలాగే పరిశుద్ధుల సంగములన్నింటిలోనూ దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు. ఒకవేళ అవి దేవదత్తుల భాషలే అనుకుంటే మాట్లాడండి, ఇద్దరు లేదా ముగ్గురు మాట్లాడండి. అట్ ద సేమ్ టైం పక్కన అర్థం చెప్పేవాడు ఉంటేనే మాట్లాడండి, అర్థం చెప్పేవాడు లేకపోతే మీరు మాట్లాడద్దు. అవి అవిశ్వాసుల కొరకే కానీ విశ్వాసుల కొరకు కాదు. భాషల్లో మాట్లాడడం వలన ఒకవేళ వ్యక్తిగతంగా నువ్వు దేవునితో మాట్లాడచ్చేమో కానీ నీ ఆత్మ మాత్రము అది ఫలవంతముగా ఉండదు. నేను కూడా భాషలతో మాట్లాడగలను కానీ నేను మాట్లాడను, ఎందుకంటే నేను ప్రవచించడం ద్వారా, వాక్యమును బోధించడం ద్వారా కొందరికి హెచ్చరికను కలుగ చేయగలను. ఇవి పౌలు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమించుటారా, మీరు తీర్మానం చేసుకోండి. ఇప్పటికీ మీకు ఫైనల్ గా వచ్చే క్వశ్చన్ ఏంటో తెలుసా సార్? ఇంతకీ అన్య భాషలు ఉన్నాయని మీరు అంటున్నారా, లేవని మీరు అంటున్నారా? దీనికి నేను జవాబు ఇవ్వడం లేదు. ఉన్నాయని నేను చెప్పను. అన్య భాషలు అంటే ఇప్పుడు దేవదూతలు భాషలని చెప్పి వీళ్ళేదో మాట్లాడుతున్నారు కదా, అది ఉన్నాయా లేవా అంటే అది ఉన్నాయని కాని లేవని కాని నేను తీర్పు తీర్చను. కానీ ఒకవేళ అది దేవదూతల భాష మాట్లాడే పని అయితే, దేవదూతల భాష అనుకుంటే అయితే నువ్వు అది వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడదు, నీకు మాత్రమే ప్రయోజనం కలిగిస్తుంది, కానీ సంఘానికి అది ప్రయోజనకరం కాదు. ఒకవేళ నువ్వు మాట్లాడతానంటే ఒక్కరు లేదా ఇద్దరే మాట్లాడండి. అందరు గుంపులు గుంపులుగా మాట్లాడి సంఘాన్ని గలిబిలి చెయ్యొద్దు. ఒకవేళ ఇదొకరు ఇద్దరు కూడా మాట్లాడాలనుకుంటే భాషకు అర్థం చెప్పే వాళ్ళు ఉంటేనే మాట్లాడండి, భాషకు అర్థం చెప్పే వాళ్ళు లేకపోతే మాట్లాడద్దు. అంతకంటే ప్రవచించే కృపావారాన్ని కలిగి ఉండడం అది మేలు, అది క్షేమకరము, అది సంఘానికి ప్రయోజనకరం అవుతుంది. ప్రవక్తల ఆత్మలు అవి వారి స్వాధీనంలో ఉన్నాయి, అంటే దే ఆర్ ఇన్ కంట్రోల్. బట్ భాషలు మాట్లాడేటట్టు వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ కంట్రోల్. వీళ్ళు అలా చేయడం ద్వారా సంఘంలో అల్లరికి జరుగుతుంది. పరిశుద్ధాత్మడు అల్లరికి కర్త కాదు, ఆయన సమాధానమునకు కర్త. అంటే సంఘంలో ఆరాధన సమాధానముగా ఉండాలి, అల్లరి అల్లరిగా ఉండకూడదు. దిస్ ఈజ్ వాట్ ఐ పర్సనల్లీ బిలీవ్. మీరేం నేర్చుకున్నారో అది మీ చేతులకు అప్పగిస్తున్నాను, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇది ఒకరోజుతో ముగించబడేటువంటి సబ్జెక్ట్ కాదు. దీన్ని తవ్వుకుంటూ వెళ్తుంటే సముద్రం అంత లోతు వెళ్తుంది. ట్రినిటీ అనేటువంటి టాపిక్ కానీ, ఈ భాషలు మాట్లాడడం అనేటువంటి టాపిక్ కానీ. సో కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయంలో నాకు తెలిసినంత వరకు, ప్రభు నాకిచ్చిన జ్ఞానంతో వరకు నేను క్లుప్తముగా నేను మీకు వివరించాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని తిరిగి నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.